गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ప్రపంచంలో మానవ జాతి వికాస క్రమంలో 2000 సంవత్సరాల నుంచి చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అనేది ప్రపంచమందరికీ తెలిసినటువంటి ఒక భవిష్యత్తు వాణి. దాని సందర్భంగానే యజ్ఞము, మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము అనేది పూర్తి చేసుకున్న తర్వాత చాప్టర్ ఏంటి అంటే, 2000 వర్షం బాద్ ఏక్ అభూత్ పూర్వ ప్రయాస్, 2000 సంవత్సరముల తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నము అశ్వమేధ యజ్ఞ పరంపర. లాస్ట్ అశ్వమేధ యజ్ఞము 2000 సంవత్సరాల కిందట జరిగింది. ఇప్పుడు మళ్ళీ అశ్వమేధ యజ్ఞ పరంపర స్టార్ట్ అయింది 1992 నుంచి అనుకోండి. 7వ సంవత్సరం అశ్వమేధ యజ్ఞాలు స్టార్ట్ అయ్యి, ఈ అశ్వమేధ యజ్ఞ పరంపర ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, దేవ సంస్కృతికి అధ్యయన్ ఏవం అన్వేషణ్ కే లియ సమర్పిత్ పశ్చిమీ ఇతిహాస్కార్ ఏఎల్ భాష్యం కే గ్రంథ్ ది వండర్ దట్ వాజ్ ఇండియా के पृष्ठ बताते हैं कि संसार के विभिन्न भूभागों के निवासियों में यदि कहीं के लोगों ने अपने राष्ट्र को देवता और उपास्य माना है तो वह देश भारत है. ये एल भाष्यम अनेटटुवंटि ఒక విదేశీ ఇతిహాసకారుడు. భారతదేశ సంస్కృతి, భారతదేశం యొక్క దివ్య జీవన విధానం మీద రీసెర్చ్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. అతను రాసేది ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఏ దేశమైనా సరే దేశాన్ని ఉపాస్య దేవతగా నిర్ణయించుకున్నటువంటి ఏకైక దేశము భారతదేశము. ఇంకా ఎక్కడాకెడా దేశాన్ని ఉపాస్య దేవతగా ఎక్కడ ప్రార్థించలేదు. కానీ ఇక్కడ భారత భూమి, భారత్ మా అనేటటువంటి కాన్సెప్ట్ హిట్లర్ కనిపెట్టినటువంటి జియో పొలిటికల్ కాన్సెప్ట్, అది చాలా విచిత్రమైనటువంటి రహస్యాన్ని ఛేదించాడు హిట్లర్. ఆ రహస్యం ఏంటి అంటే, దేశాన్ని కంట్రోల్ చేసేది పాలిటిక్స్ కాదు జాగ్రఫీ అని, జియో పాలిటిక్స్. ఆ దేశం యొక్క జాగ్రఫీకి అనుగుణ్యమైనటువంటి, జాగ్రఫీ అంటే మీకు తెలుసు కదా స్థలం, భౌగోళికమైనటువంటి పరిస్థితికి అనుగుణ్యముగా అక్కడ ఉన్నటువంటి రాజనీతి మలచబడుతుంది. అంచేది ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఆ దేశాన్ని రాజనీతిజ్ఞులు మలుస్తారు అని. కానీ భారతదేశం కనిపెట్టింది ఏంటి అంటే, దేశాన్ని రాజనీతిజ్ఞులు మలచరు, దేశము రాజనీతిజ్ఞుల్ని మలుస్తుంది. భారతదేశం యొక్క గొప్పతనం అది అని చెప్తాడు. ఇతిహాస్ విద్ సిఏ బ్రౌన్ కే అప్నే అధ్యయన్ ఏ హిస్టరీ ఆఫ్ హిస్టారికల్ రైటింగ్ మే ఇస్ మాన్యతకు ఇతిహాస్కార్ భీ ఉథలీ దృష్టి కరార్ కర్తే హే. ఉన్కే ముతాబిక్ రాష్ట్ర ఔర్ విశ్వకే రాజనీతిక్ ఏకీకరణకే ప్రయాస్ వర్తమాన్ యుగ్ మే భీ కియే గయే హే ఔర్ కియే జా రహే హే పర్ ఉన్కే సుఖద్ పరిణామం కి వైసీ అనుభూతి కభీ నహీ హుయీ జైసే వైదిక్ భారత్ కే నివాసీ అశ్వమేధ అనుష్ఠాన్ మే కియా కర్తే హే. రాష్ట్రములు ప్రపంచము యొక్క ఏకీకరణ ప్రయత్నము చాలా కాలం బట్టి జరుగుతోంది. ఈ కాలంలో యుఎన్ఓ దానికి ఒక ఉదాహరణ. ఏంటి అక్కడ అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా కలిసిమెలిసి ఒక దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల వలె, ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఒకే విశ్వం యొక్క ప్రాంతాల వలె జీవించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా జరిగాయి. అలెగ్జాండర్ దానికి ట్రై చేశాడు, ఈ మధ్యకాలంలో హిట్లర్ ట్రై చేశాడు. కానీ అశ్వమేధ కాలంలో వైదిక ఋషులు సంపాదించినటువంటి అద్భుతాన్ని ఇంతవరకు మళ్ళీ సాధించలేకపోతున్నారు. ఏంటి సాధించేది? రాష్ట్రముల ఏకీకరణ. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భౌగోళిక ప్రదేశాలు కూడా ఒకే చక్రవర్తి యొక్క శాసనతంత్రంలో ఉండుట అనేది అశ్వమేధ యజ్ఞముల ద్వారానే సాధించగలిగారు. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞముల యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తించండి. ఏంటి ట్రై చేస్తున్నాం మనం? ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండక్కర్లేదు, మాకు భాష రాదండి. ఇమీడియట్గా రియాక్షన్, మనకి తమిళ వచ్చా, హిందీ వచ్చా, ఒకే రాష్ట్రం కదా. అలాగే జర్మన్ భాష వాళ్ళు, రష్యన్ భాష వాళ్ళు కూడా కలిసి ఒకే విశ్వంలోని విభిన్న ప్రాంతాలుగా జీవించవచ్చు. ఎప్పుడు జీవించగలం మనం? కామన్ లక్ష్యం ఉంటే. కామన్ అయినటువంటి అంటే కామన్ అంటే అర్థమవుతున్నాం, అందరూ కలిసి ఒకే లక్ష్య సాధనం కోసం మనం జీవించగలిగితే, ఆ ఒకే లక్ష్య సాధనం కోసం జీవించగలిగేటటువంటి మానసిక స్థితిని యోగ విద్య అని పిలిచాం మనం. యోగము అంటే యూనిఫికేషన్, కలయిక. ఏమిటా యోగ విద్య? దాన్ని అష్టాంగ యోగాలు ఉంటాయి అని తెలుసుకుందాం మనం. యమనియమాలు, ఆసన ప్రాణాయామాలు, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి నాలుగు. ఇందులో ఆహారం మీద ఆధారపడేటటువంటిది యమనియమాలు. ఆహారమే యమనియమాలుగా మారుతాయి. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ప్రకృతిలో, పృథ్వీలో మీరు ఏ పదార్థాన్ని తీసుకున్నా, ముఖ్యంగా ఫలవంతమైనటువంటి పదార్థము, ముఖ్యంగా ఫ్రూట్స్ లాంటివి తీసుకున్నా, పృథ్వీ మండలాన్ని తీసుకున్నా, మీరు గమనించేది ఏంటంటే 3/4 నీరు ఉంటుంది, 1/4 పదార్థం ఉంటుంది. మనము కూడా మనం తీసుకునేటటువంటి ఆహారంలో నీటి యొక్క ప్రాధాన్యతని పెంచటము. అందువల్ల మన యజ్ఞ విద్యలో నీటి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. అశ్వమేధ యజ్ఞం తర్వాత చేసేటటువంటి అవభృత స్నానానికి ఒక చిన్న పూజగా ఏం చేస్తాం అంటే ఓం ద్యౌ శాంతి అంతరిక్షకం శాంతి అని నీళ్లు చల్లుతాం. ఏడు సముద్రాల అవభృత స్నానం చేయమంటే అసలు ఎవడు చేస్తాడు? యాక్చువల్గా అశ్వమేధ యజ్ఞం పూర్తయిన తర్వాత ఏడు సముద్రాలు కలిసిపోతాయి, ఒకే ఒక వ్యక్తి యొక్క శాసనతంత్రానికి వస్తాయి. శాసనతంత్రానికి వస్తాయి కనుక అవభృత స్నానముగా ఆ ఏడు సముద్రాలు కలుస్తాయి. ఆ ఏడు సముద్రాలకి భారతదేశంలో ఉన్నటువంటి నదులను లింక్ చేసే ప్రయోగము అశ్వమేధ యజ్ఞము. దానికి సంకేతంగా వాజపేయి యజ్ఞ పరంపర గురుదేవులు స్టార్ట్ చేశారు. ఆ పేరు మాత్రం చెప్పలేదు ఆయన. ఏమని చెప్పారంటే సంక్షిప్త గాయత్రి హవని ఇది అన్నారు. పిక్ పాకెట్ నేను చెప్తూ ఉంటాను, మన జేబులు కొయ్యటానికి ఉపయోగించే బ్లేడు. పెరాలసిస్ వచ్చేసి బ్రెయిన్ పనిచేయకపోతే బ్రెయిన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఉపయోగించేటటువంటి బ్లేడు ఒకటే, బ్లేడు ఒకటే. నువ్వు దేనికి ఉపయోగించుకుందావు అనేది తేడా వస్తుంది. దీన్ని గుర్తుంచుకోండి మీరు. ఈ వాజపేయి యజ్ఞమే సామూహికత కోసం ఉపయోగించుకుంటే అశ్వమేధ యజ్ఞం అవుతుంది. నేను ఒంటరిగా ఇంట్లో చేస్తాను అంటే యజ్ఞం అవుతుంది. ఒక సామూహిక ప్రయోజనం కోసం చేస్తే మహాయజ్ఞం అవుతుంది. కానీ యజ్ఞ విధానం అంతే, యజ్ఞ విధానంలో ఏమీ మార్పు రాదు. అందుకే నేనేం కోరుకుంటున్నాను, మనము ఇంతకాలం వేస్ట్ చేశాం గనక, అవగాహన అయింది కనుక నెలకి ఒకసారి అశ్వమేధ యజ్ఞం చేయలేమా? చేయగలము అంటున్నారు నా స్నేహితులు కొంతమంది. పెట్టేయండి మాస్టారు, ఎందుకు చేయలేమని. అశ్వమేధ యజ్ఞం అనేటటువంటి పేరుతో సహస్రకుండ యజ్ఞమే అది. సహస్రకుండ యజ్ఞాలు నాకు నా నమ్మకం అది ఏంటి అంటే, ఏ ఊరి వాళ్ళని నేను అడిగినా ఇవాళ పొద్దున్న నేను అడిగితే రెండో రోజు పొద్దున్న వాళ్ళు పెట్టేయగలరు అని. మీకు నమ్మకమా? వీ కెన్ డూ దట్. ఏంటి కావాలి? కేవలము ప్రయాజ అనుయాజ. ఎందుకు చేసాము, చేసిన తర్వాత ఏం చేస్తాము? అమ్మాయికి పెళ్ళి కావాలి అని పెళ్ళి కొడుకుని వెతకటం దగ్గర నుంచి ఫోకస్, ఫోకస్ దేని మీద ఉంది? అమ్మాయికి పెళ్లి చేయాలి అని. మెల్లిమెల్లిగా టెన్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది, ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది, టెన్షన్ దగ్గర డెవలప్ అవుతూ ఉంటుంది. పెళ్లి రోజు క్రైసిస్, ఇంకా ఎంత అతలాకుతలం అయిపోతాము మనం. అయిపోగానే మళ్ళీ ఏం ఆగదు, మళ్ళీ ఫోకస్ మారుతుంది. మళ్ళీ ఆ కుటుంబము, ఆ అమ్మాయి, ఆ భర్త మళ్ళీ ఆ కొత్త కుటుంబం దాంట్లో ఉన్నటువంటి గందరగోళం, మేము తెలిసి చేసుకోలేదు ఇరుక్కుపోయామను, లేకపోతే ఎంత మంచి వాళ్ళు దొరికారు. మళ్ళీ ఇదంతా చేసుకున్న తర్వాత మళ్ళీ మాస్టరు రెండేళ్ళు అయిపోయింది, మూడేళ్ళు అయిపోయింది, ఏదో గందరగోళం అయిపోయింది. ఏంటో గందరగోళం అయిపోయింది అంటే ఇంకా పిల్లలు లేదు మాస్టరు. మళ్ళీ ఇంకో ఫోకస్, మళ్ళీ ఆ ఫోకస్ ఎస్ అన్నాక మళ్ళీ టెన్షన్, 9 నెలల టెన్షన్. మళ్ళీ 9 నెలల టెన్షన్ అయిపోగానే మళ్ళీ ఓ క్రైసిస్, మళ్ళీ టెలిఫోన్లు టెలిగ్రామ్లు బాగా ఆనంద మాస్టరు. కానీ ఏంటో అబ్బాయి పుడతాడు అనుకుంటే అమ్మాయి పుట్టింది, అయినా పర్వాలేదులేండి మా ఇంట్లో గాయత్రియే పుట్టింది అనుకుంటాం అని మళ్ళీ ఫోకస్ మారిపోయింది. ఇప్పుడేంటి ఫోకస్? అన్న పాలు తాగటం లేదండి, ఏడుస్తున్నాడండి. దాని తర్వాత సీటు దొరకలేదండి, మార్కులు బాగా రావటం లేదండి. పాయింట్ అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుందో అక్కడ? ఈ జీవిత విధానాన్ని మనము 12 అశ్వమేధాలకి ఉపయోగించుకోలేమా? ఫోకస్, టెన్షన్, క్రైసిస్ పీరియడ్ ఒక సంవత్సర కాలం కాకుండా ఆపిసేయమ్మా, చెప్పడవుతున్నాను. స్టాప్ ఇట్. యాంగిల్ అర్థం చేసుకోండి మీరు. నెలకి ఒక అశ్వమేధ యజ్ఞం, 12 ఫోకస్లు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేసి, ఆ ఫోకస్ దేని మీద జరుగుతుంది? భాగవతం యొక్క 12 స్కందాల మీద. అది కూడా ఋషులు ఇచ్చే ఉన్నారు వాళ్ళు, మనమేం కొత్తగా కనిపెట్టక్కర్లే, ఆచరిస్తే చాలు. కానీ సమూహం కావాలి. ఏంటి సమూహం కావాలి? 1000 కుండీలు పెట్టి యజ్ఞం చేసేయటం మనం ఎప్పుడైనా చేసేయగలం. రేపు సాయి ఇంకా అట్లాడితే ఇంకో గంటలో పెట్టగలం మనం. 2 టెలిఫోన్లు కొడితే గంటలో పెట్టేయచ్చు. కానీ అది కేవలము కర్మకాండ మాత్రమే. దాన్ని ఉపయోగించుకోవటానికి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మనం ఉపయోగించుకుందామని చెప్తున్నాను. అదే సీక్రెట్ డాక్ట్రిన్లో బ్లావెట్స్కి ఉపయోగించింది. ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. ఇంకోటి ఏంటి? అగ్నిర్ జ్యోతి రహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం. అగ్ని, అగ్నితో స్టార్ట్ చేస్తున్నాం. అగ్ని జ్యోతి అహహ శుక్ల, నాలుగు మనం గుర్తుంచుకుందాం. దాని మీద ఫోకస్ నా 4 ఋతువుల్లో చేస్తామన్న 4 మూళ్ళు 12. మొదటి 3 నెలలు ఒకదాని మీద అగ్ని మీద ఫోకస్, తర్వాత 3 నెలలు జ్యోతి మీద ఫోకస్, తర్వాత 3 నెలలు అహహ మీద ఫోకస్, తర్వాత 3 నెలలు శుక్లం దాని మీద ఫోకస్. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని. యజుర్వేదము అంటే యజనము, యజనము చేసేటటువంటి మెథడ్, యజ్ఞము చేసేటటువంటి మెథడ్. కృష్ణపక్షంలో చేసుకోవచ్చు మీరు, శుక్లపక్షంలోనూ చేసుకోవచ్చు. ఈ రెండింటినీ సమన్వయం కనుక మనం చేసుకోగలిగితే, ఈక్వినాక్స్ చెప్పుకుందాం మనం. మేషరాశిలో వచ్చేటటువంటి ఈక్వినాక్స్, తులారాశిలో వచ్చేటటువంటి ఈక్వినాక్స్ గుర్తుందా మీకు? సెప్టెంబర్లోనే కాదు జరిగింది, ఆ సెప్టెంబర్ 11నే ఫట్ ఫట్లాడింది కాస్త. నార్త్ పోలు సౌత్ పోలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క చాలా సమన్వయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి కాలంలో జీవిస్తున్నాం. మీరు కొంచెం ఉత్సాహం చూపించగలగాలి, 10 మందిని ఈ యాంగిల్లో ఎడ్యుకేట్ చేయగలగాలి. మనం చేయగలిగితే ప్రతి నెల మనం చేయగలుగుతాం. ఒకటి చతుర్దశి, పౌర్ణమి, దాని తర్వాత వచ్చే ప్రతిపద, 3 రోజులు. అదే రేపు తిరుపతిలో జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞంలో అనౌన్స్ చేద్దామని. కానీ న్యాచురల్గా దాన్ని అశ్వమేధ యజ్ఞం అని చెప్పలేము. అశ్వమేధ యజ్ఞానికి కావాల్సినటువంటిది 1 ఇయర్ గ్యాప్. మనం 1 నెల గ్యాప్లో మారుస్తున్నాం కనుక అది ఇదివరకు ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. మన మీద వచ్చినటువంటి అభండాలు కూడా అదే. గురువు గారే 1000 యజ్ఞ కుండాలను దాటి చేయకపోతే మీరు 2400-5000 కుండీలు పెట్టి యజ్ఞం ఎలా చేస్తారో అది అసంభవం అన్నారు. ఆడుతో పాడుతో చేశారు. వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే, నాకు వీళ్ళు అలసిపోయారు అని మాత్రం నాకేం అనిపించలే. వీళ్ళు బాధపడింది ఏంటంటే, అంత తొందరగా ఎలా అయిపోయిందని. దానికి రీజన్ ఏంటి అంటే, దానికి ప్రయాజ అనుయాజ చేయలేదు, చేసేసారంతే. కానీ దాన్ని ఎందుకు చేయించామంటే, దానికి కావలసినటువంటి తపశ్శక్తి, మంత్రశక్తి గురుదేవుల దగ్గర అనంతంగా ఉంది. కానీ శక్తి అవుతే దిగుతుంది, కానీ ఉపయోగించుకోకపోతే కనెక్షన్ ఇచ్చి కూర్చొని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాం అనుకో, జరుగుతున్నటువంటి తప్పు అది. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అశ్వమేధ ప్రక్రియలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని చాలా జాగ్రత్తగా ఆ ఒకే ఒక రిలీజియన్, ఈ గొడవలు లేకుండా, క్రిస్టియనిటీ వద్దు, ముస్లిం వద్దు, హిందూయిజం వద్దు, ఏ ఇజము వద్దు. ఏ ఇజం కావాలి అంటే, దేహో దేవాలయ ప్రోక్త, మానవ శరీరమే దేవాలయం బాబు, నువ్వు మనిషివే కదా ఇంకా చాలు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవత్వము ఈ పనులు చేస్తే కానీ రాదు. ఏం పనులు చేయాలి? మొట్టమొదట ఆహారంలో మార్పు ద్వారా యమ నియమాలు ప్రోధి చేసుకోవాలి. ఆహారంలో మార్పు లేకుండా యమ నియమాలు రావు. అందుకే మనము ఏ నియమాన్ని పాటించలేం. మనం మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఏది రెగ్యులర్గా చేయలేం మనం. ఉత్సాహం చాలా ఉంది, రెగ్యులర్గా చేయలేకపోవటానికి కారణం ఏంటి అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి పదార్థాలు తీసుకోవటం లేదు. ఫ్రూట్స్ అన్నీ సీజనలే, కాయగూరలన్నీ కూడా ఒకే ఒక టైంకి పండుతాయి తప్ప మీరు వచ్చిన టైంకి పండవది. దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ టైం పీరియడ్స్. ఆహారం తీసుకుంటే మీ బాడీ కెమిస్ట్రీ కూడా ఒక రెగ్యులర్ రిథమ్లో పడుతుంది. ఆ రిథమ్ని బ్రేక్ చేయటమే అగ్ని విద్య. కానీ మన రిథమ్ని బ్రేక్ చేయమని కాదు, ఆలోచనల రిథమ్ని బ్రేక్ చేయమంటే మనం ఆహారం యొక్క రిథమ్ని బ్రేక్ చేసాం, మొత్తం బయో కెమిస్ట్రీ మారిపోయింది. ఇది చెప్పాలి మనం. యమ నియమాలు ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. ఆహారంలో నీళ్ల పరిమాణం చాలా ఎక్కువగా ఉండాలి. మీకు ఎక్స్ట్రా మీకు తెలుసు కదా. దానికి కొత్తగా నేను ఈ మధ్య రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటి అంటే వాము, పుదీనా, అల్లం చాలా అద్భుతంగా ఎఫెక్ట్ ఇస్తాయి బాడీ మీద. ఎంత ఇంత ఇంత చాలు, 3 లీటర్లకి ఇంత చాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. కానీ దానికి మీకు ఆయుర్వేదంలో ఉన్నటువంటి నాడుల చలనం తెలియాలి, వాత, పిత్త, కఫ. ప్లస్ నేను కూడా ప్రస్తుతం కన్ఫ్యూజ్ అయి ఉన్నాను, దీన్ని నా శరీరానికే మాత్రమే ఇది వర్తిస్తుందా, అందరి శరీరాలకి ఇలాగే వర్తిస్తుందా, ఎందుకంటే శరీరతత్వం ఇంకా ఆయుర్వేదిక్ ప్రకారం నాకు అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తు మన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో వాళ్ళు ఆయుర్వేదం భాష కాకుండా హార్ట్ డిగ్రీస్, కోల్డ్ డిగ్రీస్ ఇచ్చాడు కదా. అంటే మన తత్వం మనకి తెలుసు కదా, వేడి చేస్తుందో చలవ చేస్తుందో, దాన్ని బట్టి మనం నిర్ణయించుకుందాం మెల్లిమెల్లిగా. ఇది ఒక స్టెప్, ఆహారంలో మార్పు. రెండవ స్టెప్ ఏంటి అంటే శరీరాన్ని, శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు, అదే ఆసన ప్రాణాయామాలు. యమ నియమాలు ఆసన ప్రాణాయామాలు. ఇక్కడ ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా ఆసనాన్ని ఒక అథారిటీగా మీరు తీసుకోలేకపోతున్నారు. దయచేసి ఆసనాలు వేస్తున్నప్పుడు దాన్ని గుర్తుంచుకోండి. చాలా అద్భుతమైనటువంటి కథలు దీని గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది అలా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే పొలంలో ఉన్నటువంటి వాడు వచ్చి అంతా మీరు కావాల్సింది కోసం తినేయండి అనేవట. వాళ్ళ కోసం మంచినీళ్ళు కావటానికి దిగి వస్తే నేను ఎవరు అడిగి తింటున్నావు నువ్వు, నేను తినమన్నానా, నాదోతే మాత్రం అన్నాడు. తెలుసాయి కదా వరదు, విక్రమాదిత్యుడు సింహాసనం అక్కడ కింద పాతబడి ఉందిట, వాడికి తెలియదు అది. దానిపైన వీడి మంచి ఉంది, దాని మీద కూర్చున్నంతసేపు వీడికి ఏమనిపించేది, అందరికి ఇచ్చేద్దాం, దానం చేసేద్దాం, అది చేసేద్దాం అనిపించేది. అది దిగ్గానే ఆసనాలు ఆ మానసిక స్థితి మీకు ఇస్తాయి. అది ఆ ఆసనాల యొక్క విద్య. ఆ సింహాసనం మీద మీరు కూర్చున్నట్టే, అది మీకు తెలియకపోతే ఆసనాల యొక్క ప్రభావం ఉండటం లేదు. యమ నియమాలతో స్టార్ట్ చేశాం కదా, మొత్తం యోగ విద్య దేంతో స్టార్ట్ అవుతుంది? యమ నియమాలు మానసికమైనవి కదా, వాటి తర్వాత ఆసనం ఎందుకు పెట్టారో కూడా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఈ ఆసనాలు మీ మనస్సును ఒక స్థితిలో ఉండేటాయి. ప్రిన్సిపాల్ అదొక ఆసనం, కలెక్టర్ ఒక ఆసనం, ఎస్పీ ఒక ఆసనం, ముఖ్యమంత్రి ఒక ఆసనం, తల్లి ఒక ఆసనం, తండ్రి ఒక ఆసనం, అత్త ఒక ఆసనం, కోడలు ఒక ఆసనం. మళ్ళీ కోడలు అనొచ్చు, అత్త ఒకింటి కోడలే అని. కానీ ఆ ఆసనంలో కూర్చోగానే మనస్సులు మారవు. మీకు అది అర్థం అవటం లేదు. అదేంటి, నేను కోడలుగా ఉన్నప్పుడు అనుకున్నానే నా కోడల్ని బాధ పెట్టను అని, మరి అదేంటి అలా జరుగుతుంది? దానికి కారణం ఇదే, నువ్వు అత్తనే ఆసనంలో కూర్చుని అమ్మగా ఎలా ప్రవర్తించగలవు? అర్థమవుతుంది అది. ఆసనాలు అంటే ఏంటో, అదొక మానసిక స్థితి, మారలేవు. నువ్వు మారేవంటే మొత్తము జాతి నాశనం అయిపోతుంది. అత్త అత్తలాగే ప్రవర్తించాలి, అమ్మ అమ్మలాగే ప్రవర్తించాలి. అత్త అమ్మలాగే ప్రవర్తిస్తే ఎట్ట అవుతుంది, అత్త అని పిలం అప్పుడు అమ్మ అంటాం. మరి హరికథ అంతా మరి మొత్తం రామాయణం తలకింది అయిపోతుంది. రావణాసురుడు రావణాసురుడు ఆసనంలోనే ఉండాలి, రాముడు రాముడు ఆసనంలోనే ఉండాలి. ఆసనాలు అంత ఇంపార్టెంట్, మీరు మార్చలేరు. అది సైకాలజీ, మనకు అర్థం కావటం లేదు. ఎప్పుడూ మారదు ఆ ఆసనం. అంతే, ఆసనం అంటే ఏమిటి? మానసిక స్థితి. అంచేత మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు మీ మానసిక స్థితి మారటానికి ఆసనాలు ఉపయోగపడతాయి. హెల్త్ కోసం చేయటం లేదు మనం, కానీ హెల్త్ ఈజ్ ఎ సైడ్ ప్రోడక్ట్. సైడ్ ప్రోడక్ట్గా బ్రహ్మాండమైన ఆరోగ్యం వస్తుంది, అది వేరే విషయం. అంచేత ఆసనాలు మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలో మీ ప్రాణాలను ఎలా ఉపయోగించుకోవాలి, మీరు మీ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవి ఆ ఆసనాలలో చేసేటటువంటి ప్రాణాయామ ప్రక్రియ. డబ్బుంది, బిజినెస్ మ్యాన్ ఒకలాగా ఉపయోగించుకుంటాడు, పొలిటీషియన్ ఒకలాగా ఉపయోగించుకుంటాడు, స్టూడెంట్ ఒకలాగా ఉపయోగించుకుంటాడు, జూదగాడు ఒకలాగా ఉపయోగించుకుంటాడు. ఈ కాంబినేషన్స్ అర్థమవుతున్నాయి కదా. ఆహారము ద్వారా ఏం మార్చుకుంటున్నాం, మనస్సును మార్చుకుంటున్నాం. ఆసన ప్రాణాయామాల ద్వారా ఆ మనస్సును ఎలా ఉపయోగించుకుంటామో చెప్తాం మనం. తేడా అర్థమైందా మీకు? అంచేత ఆసన ప్రాణాయామాలు మీరు చేస్తూ మీ మనస్సును ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ మీరు ఉపయోగించుకోకపోతే కేవలం అదొక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. లాభం ఉంటుంది, మీరు చేస్తున్న తప్పని నేను అంటలేదు, కానీ మనం ప్రపంచానికి ఈ విద్య చెప్పాలి ఎంత గొప్పదైనదో. ముందు మనం ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని, యమ నియమాలు ఆహారం ద్వారా, ఆసన ప్రాణాయామాలు శరీరాన్ని మనస్సు యొక్క పనిముట్టుగా ఉపయోగిస్తూ, మనస్సు యొక్క పనిముట్టు. ఆ మనస్సు దేని ద్వారా ఉపయోగించింది, ఆహారం ద్వారా వచ్చిన లింక్ అర్థమవుతుందా మీకు? అంచేత ఆహారం మీద అంత స్ట్రెస్ చేసి ఇతరులకి పెట్టకుండా నువ్వు భుంచేసావంటే నువ్వు దొంగవే. స్థేన ఏవ సహా యో భుంక్తే, ఎవరైతే కేవలము ఆత్మ, శ్లోకం గుర్తు రావటం లేదు, 3వ అధ్యాయం వస్తుంది చూసుకోండి, అది వాడు ఖచ్చితంగా దొంగే అంటాడు. అంచేత అతిథి వచ్చి అతిథికి పెట్టకుండా భారతదేశంలో భోజనం చేసే సాంప్రదాయమే లేదు. ఇప్పుడు అతిథి ఎక్కడొస్తాడో అని బెంగ మనకి, పరమ దొంగలం అయిపోయి ఇంకోళ్ళకి పెట్టాలి అనేటటువంటి మానసిక స్థితి లేదు. ఆ మానసిక స్థితి లేకపోవటానికి కారణం కూడా ఆహారమే, ఉడకబెట్టినటువంటి ఆహారము ఖచ్చితంగా ఇతరులకు పెట్టాలి అనేటటువంటి భావన ఇవ్వదు. అందుకే అపక్వ ఆహారం కానీ యజ్ఞాగ్ని మీద ఉడికించినటువంటి ఆహారాన్ని కానీ తీసుకోమండేవారు. ఇతర ఏ ఆహారమైనా కూడా నిన్ను సెల్ఫిష్గా మారుస్తుంది, దొంగగా మారుస్తుంది. అంచేత ఆహారం యొక్క మార్పు ద్వారా ఏర్పడినటువంటి శరీరాన్ని ఆ మనస్సుకి తగినట్టు మీరు ప్రవర్తింపజేయాలి. ఏ మనస్సుకి తగినట్టు, ఇప్పుడు సర్జన్ ఉన్నాడనుకో, వాడి చేతి వేళ్ళు చాలా ఫాస్ట్గా చురుగ్గా పనిచేయాలి.